Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం ఆర్జే గిరిజా గారి తరాలు అంతరాలు కార్యక్రమం April 18, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకు నమస్సులు తెలియజేసుకుంటూ నేటి తరాలు అంతరాలు కార్యక్రమంతో మీ ముందుకు వచ్చేసింది మీ ఆర్జే గిరిజా పేసపాటి. నేటి తరాలు అంతరాలు కార్యక్రమంలో మనం ఏ అంశం గురించి చెప్పుకుంటున్నామంటే, మనం ఈ మధ్యనే పోటా పోటీగా మనకి లోక్సభ రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. అభ్యర్థులు కూడా చాలా పోటా పోటీగా ప్రచారాలు నిర్వహించారు, మీటింగులు పెట్టారు, అడ్వర్టైజ్మెంట్లు గుప్పించారు. అలాగా వారి మధ్య వారికి పోటీ అలా ఉంటే ప్రజలు కూడా ఎంతో పెద్ద ఎత్తున తమ వంతు బాధ్యతగా భారత పౌరులుగా వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొని ఉదయం 7 గంటల కన్నా ముందే వెళ్ళి క్యూలైన్లో నిలబడి, క్యూలైన్ ఎంత పెద్దది ఉన్నప్పటికీ కూడా ఓటు వేసి కానీ బయటికి రాలేదు. ఆ టైంలో పాపం వాళ్ళకి మంచినీళ్ళు ఇటువంటి ఏ సదుపాయం లేకపోయినా కూడా వాళ్ళు తమ వంతు బాధ్యతని ఎంతో చక్కగా నిర్వర్తించారు. ఈ సందర్భంగా మన భారత ప్రజలందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక మనకి ఓటింగ్ గురించి, అలాగే ఓటింగ్ వ్యవస్థ గురించి, అలాగే భారతదేశపు ఎన్నికల కమిషన్ గురించి, దాని విధి విధానాల గురించి, అలాగే అభ్యర్థులు, పోటీలోకి దిగిన అభ్యర్థుల బాధ్యతలు ఏంటి, ప్రచారం సమయంలో వాళ్ళ బాధ్యతలు ఎలా ఉంటాయి, అసలు ఎన్నికల వ్యవస్థ అంటే ఏంటి, ఆనాటికి ఈనాటికి ఈ ఎన్నికల నియమావళిలో కానీ ఎన్నికలు నిర్వహించే తీరులో కానీ పార్టీల ప్రచార విషయాల్లో కానీ ఎలాంటి మార్పులు వచ్చాయి, ఇటువంటి విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా ఎన్నికల వ్యవస్థ గురించి, అలాగే ఎన్నికలను నిర్వహించే తీరు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రజాస్వామ్య దేశాలలో ఓటర్లచే ప్రజాప్రతినిధులను ఎన్నుకొను ప్రక్రియనే ఎన్నికల వ్యవస్థగా పిలువబడుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో స్వతంత్రం నుంచే ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్య విలువలకు గట్టిగా పునాదులు వేసుకుంది. 2004 జరిగిన ఎన్నికలలో దాదాపు 67 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈ సంఖ్య ఐరోపా సమాఖ్యలో గల దేశాల మొత్తం ఓటర్ల సంఖ్య కన్నా రెట్టింపు సంఖ్య. 1989 ఎన్నికల నిర్వహణ కొరకైన ఖర్చు $300 మిలియన్ మరియు 10 లక్షల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను ఉపయోగించడం జరిగింది. ఓటర్లు మరియు నియోజకవర్గాల సంఖ్య అధికంగా ఉన్న కారణంగా ఎన్నికలు అనేక విడతలుగా జరుపుకునే అవసరం ఉంది. 2004 జరిగిన సార్వత్రిక ఎన్నికలు 4 విడతలుగా జరగగా 2009 5 విడతలుగా నిర్వహించారు. ఈ ఎన్నికలు నిర్వహించుటకు భారత ఎన్నికల కమిషను ఉంది. ఈ కమిషను రాజకీయ పార్టీల కొరకు ఎన్నికల నియమావళిని రూపొందిస్తుంది మరియు ఎన్నికల ఫలితాలను ప్రకటించి కేంద్ర లేదా రాష్ట్ర శాసనాధికారికి జాబితాను సమర్పిస్తుంది. ఈ విధానం ద్వారా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయుటకు మార్గం సుగమం అవుతుంది. భారత పార్లమెంటులో రాజ్యాధిపతి లేక రాష్ట్రపతి మరియు 2 సభలు ఉంటాయి. భారత రాష్ట్రపతి 5 సంవత్సరాల కొరకు ఎలక్టోరల్ కాలేజీచే ఎన్నుకోబడతారు. ఈ ఎలక్టోరల్ కాలేజీలో ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మరియు వివిధ రాష్ట్రాల ఎన్నికైన విధానసభ సభ్యులు ఉంటారు. భారత పార్లమెంటు ద్విసభ విధానాన్ని, అంటే బైకామెరల్ విధానాన్ని కలిగి లోక్సభ మరియు రాజ్యసభను కలిగి ఉంది. లోక్సభలో 545 మంది సభ్యులు ఉంటారు. ఈ సభ్యులలో 543 మంది సభ్యులు భారత ఓటర్లచే 5 ఏళ్లకోసారి ఎన్నుకోబడతారు. రాష్ట్రపతిచే 2 ఆంగ్లో ఇండియన్ సభ్యులు నియమించబడతారు. రాజ్యసభలో 245 మంది సభ్యులు ఉంటారు. ఇందులో 233 మంది సభ్యులు 6 ఏళ్ల కొరకు ఎన్నుకోబడి ప్రతి 2 ఏళ్లకు 1/3 సభ్యులు పదవీ విరమణ పొందే విధానాన్ని కలిగి ఉంటారు. అలాగే 12 మంది సభ్యులు కళాకారుల, జడ్జీల, క్రీడారంగ, వ్యాపార రంగ మరియు జర్నలిస్టుల మరియు సాధారణ ప్రజల సమూహాల నుండి రాష్ట్రపతిచే నామినేట్ చేయబడతారు. మొదటిసారిగా ఎన్నికలు 1951లో 26 రాష్ట్రాలలో 489 లోక్సభ నియోజకవర్గాలకు జరిగాయి. ఆ కాలంలో బహుసంఖ్య నియోజకవర్గాలు ఉండేవి. అనగా ఒక నియోజకవర్గంలో 2 సీట్లు లేదా కొన్నిసార్లు 3 సీట్లు ఉండేవి. 1960లో ఈ విధానాన్ని రద్దు చేశారు. భారత జాతీయ కాంగ్రెస్ యొక్క ఏకఛత్రాధిపత్యానికి 1977లో మొదటిసారిగా విఘాతం కలిగింది. ఇందిరాగాంధీ నేతృత్వంలో ఈ పార్టీ మొదటిసారిగా ఓటమిని చవిచూసింది. అత్యవసర పరిస్థితి కాలంలో కాంగ్రెస్ యొక్క నియంతృత్వ పాలనను వ్యతిరేకిస్తూ 4 ప్రముఖ పార్టీలచే ఏర్పాటైన జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలాగే 1989లో 2వ సారి అధికారాన్ని కోల్పోగా విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ విపి సింగ్ గారు నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ మరియు వామపక్షాల మద్దతుతో జనతాదళ్ ప్రభుత్వం ఏర్పడింది. 1992లో మరియు ఆ తర్వాత కేంద్రంలో ఏకపార్టీ గుత్తాధిపత్యం నశించి సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. ఈ వ్యవస్థలో అనేక పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. ఇందులో ప్రాంతీయ పార్టీలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. సమాజ్వాద్ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, తెలుగుదేశం, అన్నాడీఎంకే, అస్సాం గణ పరిషత్, నేషనల్ ఫ్రంట్, లోక్దళ్, బహుజన సమాజ్ పార్టీ లాంటివి ముఖ్యమైనవి. ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరగాలంటే దాదాపు ఎన్నికల తతంగం 1 నెల కాలం పాటు జరుగుతుంది. అవసరమైతే ఇంకొన్నాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు. ఓటర్ల నమోదు కార్యక్రమం, ఓటర్ల జాబితా తయారీ, ఓటర్ల జాబితా సవరణలు, క్లెయిములు వగైరా సాధారణ కార్యక్రమాలు జరుగుతాయి. భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు అయినటువంటి ఓటు హక్కు 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారత పౌరుడు లేదా పౌరురాలు కలిగి ఉంటారు. ఓటర్ల జాబితాలో తమ పేర్లను చేర్చుట మరియు ఓటు హక్కును పొందుట ప్రతి భారత పౌరుని హక్కు మరియు విధి. సాధారణంగా ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభానికి 1 వారం రోజుల ముందు నుంచే కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ ఎన్నికల నామినేషన్ల, పోలింగ్ మరియు కౌంటింగ్ల తేదీలను ప్రకటిస్తుంది. అలాగే ఎన్నికల కోడ్లను ప్రకటిస్తుంది. కేంద్ర స్థాయిలో కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ఎన్నికల కమిషన్, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ ఎన్నికలను జరుపుటకు సజావుగా సాగేందుకు కృషి చేస్తారు. ఎన్నికల కేంద్రాలుగా ప్రభుత్వ భవనాలను, పాఠశాలలను, కళాశాల భవనాలను ఉపయోగిస్తారు. ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో పాఠశాలలకు ప్రజలు అందుబాటులోనే ఉంటారు కనుక వీటిని పోలింగ్ కేంద్రాలుగా ఉపయోగిస్తారు. పోలింగ్ రోజున మద్యపాన దుకాణాలను మూసివేస్తారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలలకు సెలవు ప్రకటిస్తారు. ప్రజలందరూ ఎన్నికలలో పాల్గొనే విధంగా ప్రజలకు పిలుపునిస్తారు. పోలింగ్ కొరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు ఉపయోగిస్తారు. పోలింగ్ అయిన తర్వాత ఈ మెషిన్లను అత్యంత జాగరూకతతో భద్రపరుస్తారు. పోలింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారి సహాయ సహకారాలు ఉంటాయి. దొంగ ఓట్లు పోలవ్వకుండా, బూత్ ఆక్రమణలు లాంటి చర్యలు జరగకుండా చూస్తారు. ప్రజలందరూ ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకారాన్ని అందిస్తారు. పోలింగ్ బూత్లలో పోలింగ్ సిబ్బందిగా ప్రభుత్వ ఉద్యోగులను, ఉపాధ్యాయులను నియమించి వారి సేవలను పొందుతారు. పోలింగ్ రోజు 144 సెక్షన్ ప్రయోగించి ప్రజల యొక్క క్షేమానికి దోహదపడతారు. అంటే ప్రజలు ఎక్కువ మంది ఒకే చోట గుమిగూడకుండా ఈ 144 సెక్షన్ను ప్రయోగించి చూస్తారు. ఎన్నికలైన తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను ప్రకటింపబడిన ఓట్ల లెక్కింపు రోజున తెరిచి ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని చేపడతారు. దీనిని ఎన్నికల కమిషనే నిర్వహిస్తుంది. ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో ప్రకటిస్తుంది, అలాగే గెలిచిన వారిని ప్రకటిస్తుంది. గెలిచిన వారి జాబితాను దేశవ్యాప్తంగా ప్రకటించి ఆయా జాబితాలను గవర్నర్కు, రాష్ట్రపతికి అందజేయబడతాయి. ఆ తరువాత కార్యక్రమాన్ని రాష్ట్రపతి కేంద్ర స్థాయిలోను, గవర్నరు రాష్ట్ర స్థాయిలోనూ చేపడతారు. ఓటర్లు తమ తమ మండల రెవెన్యూ కార్యాలయాలలోనూ, తహసీల్దారు కార్యాలయాలలోనూ తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఈ ఆఫీసులు ఎలక్టోరల్ ఆఫీసుల్లాగా పనిచేస్తాయి. అలాగే కొన్ని నగరాలలో ఆన్లైన్ సౌకర్యం ద్వారాను తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఎవరైనా ఓటింగ్ రోజు గైర్హాజరు అయినచో వారి ఓటు వృధా అవుతుంది. దీని గురించి అనేక తర్జన భర్జనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ భారత్లో అధికారికంగా గైర్హాజరు ఓటింగ్ విధానం అంటూ ఏమీ లేదు. భారత్లో ఎన్నికల వ్యవస్థ మరియు ప్రక్రియ అందరికీ గర్వకారణమని అమెరికా ప్రశంసించింది. ఈ విషయం పట్ల అందరూ గర్వించాలని వైట్ హౌస్ ప్రకటించింది. నిజంగా చాలా గొప్ప విషయం కదండి, మన ఓటింగ్ని, మన ఓటింగ్ విధానాన్ని ప్రశంసిస్తూ అమెరికా ప్రెసిడెంట్ ప్రకటన చేయడం అనేది మనకి చాలా గొప్ప విషయంగా మనం భావించాలి. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందర ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్.
చందనపు కా తో కుందనకు మీన మరే సురసుందరిని మేనకను.
You are listening to Mind Media, the voice of India.
పాటలతో పాటలతో తెలుగు భాషలోని తీయదనం చూపించే బాలగోకులం, చిన్నలకి సరదాల సంతోషం ఇస్తూ విజ్ఞానం అందించే జ్ఞానగోపురం. తెలుగే విరబూసే నేలపైన కథలే పనికేసి చిన్నారులైనా మన కథలు మన కథలు మనసున్న సంగతులు సిద్ధం చేసే నవలోకం.
భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం సాయంత్రం 4:30 నుంచి 5 గంటల వరకు
బాలగోకులం 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 మన బాలగోకులం 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 జ్ఞానగోపురం మన బాలగోకులం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునః స్వాగతం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎన్నికల యొక్క నియమాల గురించి తెలుసుకుందాము. అంటే ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ యొక్క నియమ నిబంధనలు ఎలా ఉంటాయి, ఎన్నికల్లో పాల్గొనే ప్రజలు ఎటువంటి బాధ్యతలు కలిగి ఉండాలి, ఎన్నికలలో పార్టిసిపేట్ చేసే అభ్యర్థులు వాళ్ళ మీద ఎటువంటి బాధ్యతలు ఉంటాయి, వాళ్ళు ఏ ఏ పనులు చేయకూడదు, ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వ్యక్తిని నాయకునిగా ఎన్నుకోవటానికి ఎన్నికలు నిర్వహిస్తారు. సాధారణంగా ప్రజాప్రతినిధిని ఎన్నికల ద్వారా ఎన్నుకుంటాం. దీనిని ఏ రంగంలోనైనా నాయకుడిని ఎన్నుకొనుటకు ఉపయోగించుకోవచ్చు. ఎన్నికలలో నాయకులు కావాలనుకుంటున్న వ్యక్తులు పోటీ చేస్తారు. కానీ కొన్నిసార్లు ఒకరే అభ్యర్థి నిలబడినప్పుడు లేదా ఇతర అభ్యర్థులు వైదొలగినప్పుడు ఏకగ్రీవ ఎన్నిక జరుగుతుంది. స్వతంత్ర భారతదేశంలో ఎన్నికలను సజావుగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజ్యాంగం ఏర్పాటు చేసిన సంస్థ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇదే భారత ఎన్నికల కమిషన్. 1950 జనవరి 25న ఈ సంస్థ ఏర్పాటు చేయబడింది. ఈ సంస్థ సుప్రీంకోర్టు లాగానే రాజ్యాంగం ఏర్పరిచిన స్వతంత్ర వ్యవస్థ. ప్రభుత్వ నియంత్రణకు లోబడి ఇది ఉండదు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జాతీయ ఎన్నికల కమిషన్లో ఒక భాగం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఓటరు జాబితా తయారీ, ఎన్నికల నిర్వహణ పనులను ఇది చేస్తుంది. ఎన్నికలు సాధారణంగా 3 రకాలు ఉంటాయి. వాటిలో మొదటిది రాష్ట్రపతి ఎన్నికలు, రెండోది సాధారణ ఎన్నికలు, మూడోది స్థానిక స్వపరిపాలన సంస్థల ఎన్నికలు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు అసలు ఎప్పటి నుంచి వాడకంలోకి వచ్చాయో, అసలు ఎందుకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను వాడకంలోకి తేవాల్సి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. 1999 ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాల ముద్రణకు 7700 టన్నుల కాగితం వాడాల్సి వచ్చింది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ కోసం ఈవీఎంలు వాడడం మొదలెట్టడం వల్ల 10,000 టన్నుల కాగితం మిగులుతోందని తెలిసింది. కేరళ రాష్ట్రంలోని పరూర్ శాసనసభ నియోజకవర్గంలో 1982 జరిగిన ఉప ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఈవీఎంని ఉపయోగించారు. వీటిని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మరియు ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే రెండు ప్రభుత్వ రంగ సంస్థలు తయారు చేస్తున్నాయి. విద్యుత్ సరఫరా లేని చోట్ల కూడా వీటిని ఉపయోగించవచ్చు. ఇవి అల్కలైన్ బ్యాటరీ సహాయంతో పనిచేస్తాయి. ఒక్కో ఈవీఎం 3840 ఓట్లను నిక్షిప్తం చేసుకోగలదు. ఒక్కో పోలింగ్ కేంద్రం పరిధిలో 1400 మంది ఓటర్లనే ఎన్నికల కమిషన్ అనుమతిస్తుంది. పోటీలో ఉన్న అభ్యర్థులు 64 కంటే తక్కువగా ఉంటేనే ఈవీఎంలను వాడతారు. అంతకన్నా ఎక్కువగా ఉన్నట్టయితే బ్యాలెట్ పేపర్నే ఉపయోగిస్తారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో అన్ని చోట్ల ఈవీఎంలనే ఉపయోగించారు. ఎన్నికలను ఆషామాషీగా తీసుకొని పోటీ చేసే అభ్యర్థులకు అడ్డుకట్ట వేసేందుకు ఉద్దేశించిన బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టారు. ఇకపై ఎంపీగా పోటీ చేసే అభ్యర్థులు 25,000 రూపాయల డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని ఇందులో చెప్పబడింది. ప్రస్తుతం అంటే 25,000 పెంచక ముందర ఆ డిపాజిట్ 10,000 రూపాయలుగా ఉంది. ఈ డిపాజిట్ అమౌంట్ని పెంచుతూ ప్రతిపాదించిన ప్రజాప్రాతినిధ్య సవరణ బిల్లు 2009 రాజ్యసభ ఆమోదం పొందింది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు చెల్లిస్తున్న 5,000 రూపాయలను 12,500 పెంచగా అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల డిపాజిట్ను మాత్రం దాదాపు రెట్టింపు చేశారు. ధన ఖండాబలాన్ని కుల ప్రాంతీయ ధోరణులను కట్టడి చేస్తూ ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా నిర్వహించాల్సిన అవసరం ఉందని బిల్లును ప్రవేశపెడుతూ కేంద్ర న్యాయశాఖ మంత్రి మొయిలీ పేర్కొన్నారు. అప్పటి కేంద్ర శాఖ రాజకీయ నేతల ప్రవర్తన ఎలా ఉండాలంటే, పార్టీలు, నేతలు, అభ్యర్థులు జాతి, కుల, మత, ప్రాంతీయ పరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ప్రవర్తించకూడదు. ఇతర రాజకీయ పార్టీలను విమర్శించేటప్పుడు వాటి గత చరిత్రను, ఇంతకుముందు పనితీరును మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలి. ప్రజాజీవితంతో సంబంధం లేని వ్యక్తిగత దూషణలు చేయకూడదు. రాజకీయ ప్రకటనల ద్వారా కులమతపరమైన అభ్యర్థనలు చేయకూడదు. మసీదులు, చర్చిలు, దేవాలయాలు, ఇతర ప్రార్థన పవిత్ర స్థలాల్లో ఎన్నికల ప్రచారం చేయకూడదు. ఓటర్లకు లంచాలు ఇచ్చి ప్రలోభ పెట్టడం, బెదిరించడం, ఒకరి స్థానంలో మరొకరిని ఓటరుగా నియోగించడం, పోలింగ్ స్టేషన్కు 100 పరిధిలో ప్రచారం నిర్వహించడం వంటివి చేయకూడదు. గడువు దాటాక కూడా ప్రచారం చేయడం, పోలింగ్ స్టేషన్కు ఓటర్ను తరలించడం, తిరిగి తీసుకెళ్లడం, ఇటువంటివన్నీ కూడా నిషిద్ధం. ప్రశాంత గృహజీవనాన్ని గడిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. దానికి భంగం కలిగేలాగా ప్రవర్తించకూడదు. ప్రజల ఇళ్ల ముందు నిరసన ప్రదర్శనలు చేయడం, పికెటింగ్లు చేయడం వంటివి నిబంధనలకు విరుద్ధం. అనుమతి లేకుండా ఇళ్లపై జెండాలు ఎగరవేయడం, బ్యానర్లు కట్టడం, గోడలపై నినాదాలు రాయడం, పోస్టర్లు అతికించడం నిషిద్ధం. ఇక సభలు, సమావేశాలకు సంబంధించిన విషయాలు ఎలా ఉండాలంటే, పార్టీలు సభలు నిర్వహించాలనుకున్నప్పుడు ముందుగా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి. సభ నిర్వహణ ప్రదేశం, సమయం గురించి తప్పకుండా చెప్పాలి. దాన్ని బట్టి పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణకు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటారు. సభలు, సమావేశాలు ఏర్పాటు చేయాలనుకునే చోట ఏమైనా నిషేధాజ్ఞలు ఉన్నాయా అని అభ్యర్థులు ముందుగానే తెలుసుకోవాలి. నిషేధాజ్ఞలు అమలయ్యే ప్రదేశాల్లో ప్రవేశించినప్పుడు తప్పనిసరిగా నిబంధనలను పాటించాలి. లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేయాలనుకుంటే ముందుగానే అనుమతి తీసుకోవాలి. సభలకు ఎవరైనా భంగం కలిగించేలా ప్రవర్తిస్తే నిర్వాహకులు వారిపై నేరుగా దాడులకు పాల్పడకూడదు. పోలీసులకు సమాచారం అందించాలి. ఇక ఊరేగింపులకు కూడా కొంత నియమావళి ఉంది. అవి ఎలా ఉండాలంటే, ఊరేగింపులు పార్టీలు ఊరేగింపులకు అధికారుల నుంచి ముందుగా అనుమతి పొందాలి. ఎప్పుడు మొదలవుతుంది, ఎక్కడ నుండి మొదలవుతుంది, ఏ మార్గం గుండా వెళుతుంది తదితర వివరాలన్నీ ముందే సమర్పించాలి. ఈ సమాచారాన్ని స్థానిక పోలీసులకు అందించాలి. దాన్ని బట్టి వారు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటారు. ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా నిర్వాహకులు ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఊరేగింపు పొడవుగా ఉంటే దాన్ని మధ్యలో విడగొట్టి కూడళ్ల వద్ద ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా చూడాలి. సమావేశాలు, ఊరేగింపులకు ఇతర పార్టీల నాయకులు, వారి అనుచరులు వాటికి భంగం కలిగించకూడదు, నిలదీయకూడదు, కరపత్రాలు పంచరాదు. ఒక పార్టీ చేసిన పోస్టర్లను వేరే పార్టీ వారు తొలగించకూడదు. రెండు అంతకంటే ఎక్కువ పార్టీలు ఒకే దారిలో ఒకే సమయంలో ఊరేగింపు నిర్వహించాలనుకుంటే ముందుగానే పోలీసులను సంప్రదించాలి. ఊరేగింపులు ఎదురెదురుగా కాకుండా, ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటారు. ఊరేగింపులో 3 కంటే ఎక్కువ వాహనాలు వాడితే ఎన్నికల వ్యయంలో తప్పనిసరిగా చూపించాలి. ఇవన్నీ కాక పోలింగ్ రోజున ఎటువంటి విధి తీసుకుంటారు అనేది మరి చిన్న విరామం తర్వాత తెలుసుకుందాము. చిన్న విరామం తీసుకుని మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్.
కిల నవ్వులు చిలికిన పలుకును నాలో బంగారు వీణ
కరగిన కలలే నిలిచిన విరిసెను నాలో మందార మాల
రమ్మని మురళీ రవమ్ములు పిలిచే రమ్మని మురళీ రవమ్ములు పిలిచే అణువణువు నా బృందావని తోచే
తళ తళలాడే తరగల పైన అంది అందని అందాలు మెరిసే
కిల కిల నవ్వులు చిలికిన పలుకును నాలో బంగారు వీణ మతలు దూసి మాలలు చేసి గళమున నిలిపిన కళ్యాణి నీవి
కరగిన కలలే నిలిచిన విరిసెను నాలో మందారమాల
కురులే నన్ను సోకిన వేళ నీ కురులే నన్ను సోకిన వేళ హాయిగరగిలేను తీయని జ్వాల
గలగల పారే వలపులలోనే సాగెను జీవన
చిక్కిల నవ్వులు చిలికిన పలుకును నాలో బంగారు వీణ కిలకిల నవ్వులు చిలికిన.
You are listening to Mind Media, the voice of India.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునఃస్వాగతం ఫ్రెండ్స్. ఇక పోలింగ్ రోజున ఓటర్లు ప్రశాంతంగా ప్రజాస్వామికంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలు కల్పించాలి. అన్ని పార్టీల నేతలు ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు సహకరించాలి. పోలింగ్ బూత్లలో కూర్చునే పార్టీల ప్రతినిధులకు అధికార గుర్తింపు కార్డులు విధిగా అందజేయాలి. వీటిపై పార్టీ గుర్తులు పేర్లు ఉండకూడదు. ఎన్నికలకు 48 గంటలకు ముందుగా ప్రచారం చేయకూడదు. ప్రచార రూపంలో ఎస్ఎంఎస్లు కూడా నిషేధం. పోలింగ్ రోజు అంతకు 24 గంటల ముందు మద్యం పంపిణీ చేయకూడదు. అభ్యర్థులు, వారి అనుచరులు పోలింగ్ బూత్ల సమీపంలో ఏర్పాటు చేసే శిబిరాల్లో పెద్ద సంఖ్యలో గుమిగూడి ఉండకూడదు. శిబిరాల్లో పోస్టర్లు, జెండాలు, గుర్తులు, ఇంకా ఇతర ఎన్నికల సామాగ్రి ఏమీ ఉండకూడదు. అలాగే తినుబండారాలు కూడా పంపిణీ కూడదు. ఈ విధంగా ఓటర్లకు సంబంధించి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇక అధికార పార్టీ వ్యవహార శైలి ఈ ఎన్నికల సమయంలో ఎలా ఉండాలో కూడా కొన్ని నియమాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అధికార పార్టీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదు. పార్టీ పనులకు పాలనా యంత్రాంగాన్ని వినియోగించుకోకూడదు. అధికార పర్యటనలు, పార్టీ ప్రచార పర్యటనలు రెండూ కలిపి ఉండకూడదు. ముఖ్యమంత్రితో పాటు ఎవరైనా సరే హెలికాప్టర్తో సహా ఇతర ప్రభుత్వ వాహనాలను ఉపయోగించకూడదు. ఇంటి నుంచి కార్యాలయానికి, కార్యాలయం నుంచి ఇంటికి తప్ప మరే ఇతర పనులకు ప్రభుత్వ వాహనాలను ఉపయోగించకూడదు. సెక్యూరిటీ వాహనాల్లోనూ 3 కంటే ఎక్కువ వాడితే దాన్ని ఎన్నికల వ్యయం కింద సంబంధిత పార్టీ చూపించి తీరాలి. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఎన్నికల వ్యయం అమల్లోకి వస్తుంది. ప్రభుత్వ వసతి గృహాలు, సభాస్థలీలు, హెలీప్యాడ్లు తదితర సౌకర్యాలను కేవలం అధికార పార్టీ వారి వినియోగానికే కాకుండా ఇతర పార్టీలకు అవకాశం కల్పించాలి. పత్రికల్లో, టీవీల్లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి ప్రకటనలు ఇవ్వకూడదు. టీవీల్లో ప్రకటనలు ఇచ్చే ముందు దానికి సంబంధించిన సీడీని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కమిటీకి చూపించి అనుమతి పొందాలి. ఎన్నికల నియమావళి వెలువడ్డాక ఎలాంటి గ్రాంట్లు, చెల్లింపులు చేయకూడదు. కొత్త పథకాలు ప్రకటించకూడదు. శంకుస్థాపనలు చేయకూడదు. రహదారుల నిర్మాణం, తాగునీటి వసతులపై హామీలు ఇవ్వకూడదు. ఇక నేటి పరిస్థితి ఎలా ఉందంటే, నేడు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కులము డబ్బు మాత్రమే ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. రాజకీయ పార్టీలు చాలా నీచమైన స్థాయిలో దిగజారిపోయాయి. ఎన్నికల్లో భాగంగా బాగా ఖర్చు పెట్టగల వ్యక్తులను మాత్రమే పార్టీ అభ్యర్థులుగా ఎన్నికవుతున్నారు. అవినీతి కూడా కొలమానంలో లేదు. అభివృద్ధికి కృషి చేసిన అభ్యర్థులను కూడా ఓడించిన నియోజకవర్గాలు లేవు. ఈ విధంగా ఈనాటి పరిస్థితులు ఆనాటి పరిస్థితులకి చాలా భిన్నంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఇవి కాకుండా అసలు ఆ రోజుల్లో అసలు ఏ పార్టీలు ఎన్నికల బరిలో ఉండేవి, వాటి గుర్తులు ఏంటి, ఇలాంటివి ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, ఇది మొట్టమొదటి అని చెప్పొచ్చు ఎన్నికల మొట్టమొదటి పార్టీ. ఇది దీనికి కాడెడ్లు జోడెద్దుల బండి గుర్తుగా ఉండేది. ఆ తర్వాత రిపబ్లికన్ పార్టీ అదొకటి వచ్చింది, దానికి ఏనుగు గుర్తుగా ఉండేది. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఒకటి, దీని గుర్తు కొడవలి కంకులు. ఈ విధంగా మూడు పార్టీలు మాత్రమే ప్రధానమైన పార్టీలుగా ఆ రోజుల్లో, అంటే ఎన్నికలు నిర్వహించిన తొలి రోజుల్లో ఈ మూడు మాత్రమే ప్రధానమైన పార్టీలుగా ఉంటూ, ఈ మూడింటి మధ్య మాత్రమే పోటా పోటీగా ఎన్నికలు జరిగేవి. వీటిలో తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కాస్త ఇందిరాగాంధీ గారు సపరేట్ అయిపోయి కాంగ్రెస్ ఐగా దాన్ని పెట్టుకున్నారు, అంటే ఇందిరా కాంగ్రెస్ అని. ఆ తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఈ జోడెడ్లు కాడెడ్లు జోడెడ్లు బండి గుర్తు తనదే అంటూ ఆవిడ కోర్టులో దావా వేయడం కూడా జరిగింది. అప్పుడు కోర్టులో తీర్పు కూడా ఈవిడకు అనుకూలంగానే వచ్చింది. దాంతో ఆ పాత పార్టీ రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకంటే వాళ్ళ పార్టీ గుర్తు వేరే వాళ్ళకు వెళ్ళిపోవడం కారణంగా. కానీ అప్పటికే ఇందిరాగాంధీ గారికి తాత్కాలిక గుర్తుగా హస్తం గుర్తు ఇవ్వడము, ఆవిడ హస్తం గుర్తుతోటే ఎలక్షన్లకు వెళ్ళడము, అది జనాల్లో బాగా ఆ హస్తం గుర్తు పాదుకుపోయి అందరికీ బాగా వెల్ నోటెడ్ అయిపోవడంతో, ఇంకా ఆవిడకి కోర్టులో గెలుచుకున్న ఆ జోడెడ్లు పార్టీ కాడే జోడెడ్ల పార్టీ ఆ గుర్తుని ఆవిడ ఇంకా వాడుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఏమంటే అప్పటికే జనాలు హస్తం గుర్తు అంటే ఇందిరాగాంధీ గారిది అని ఒక వాళ్ళ మైండ్లో ఒక స్టాంప్ పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ గుర్తు మారిస్తే జనం కన్ఫ్యూజ్ అవుతారు కనుక మరి ఇంకా ఆ హస్తం గుర్తునే ఆవిడ ఉంచేసుకున్నారు. దాంతో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అనేది పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. ఈ భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుగా వీళ్ళు బరిలోకి దూకారు. అయితే మొట్టమొదట ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఈ మూడు పార్టీలే ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు, అప్పుడు ఎలక్షన్ విధానం అంటే ఎలా ఉండేదంటే, బ్యాలెట్ పేపర్ ఇచ్చేవారు, ఇచ్చిన తర్వాత మూడు పార్టీలకి విడివిడిగా మూడు బాక్సులు పెట్టేవారు లోపల. వీళ్ళు బ్యాలెట్ పేపర్ని తీసుకెళ్ళి ఆ బ్యాలెట్ ఆ బాక్సుల మీద ఆ పార్టీ గుర్తు అభ్యర్థి పేరు ఉండేదన్నమాట. వీళ్ళు ఏ అభ్యర్థికి వీళ్ళు ఓటేయాలనుకుంటున్నారో ఆ బ్యాలెట్ పేపర్ని మడిచి ఆ బాక్స్లో వేసేయాలి. అంటే నేషనల్ కాంగ్రెస్ది ఒకటి ఒక బాక్స్ ఉండేది, రిపబ్లికన్ పార్టీది ఒక బాక్స్ ఉండేది, కమ్యూనిస్ట్ పార్టీది ఒక బాక్స్ ఉండేది. దేనికి ఓటేయాలనుకునేవాళ్ళు ఆ బ్యాలెట్ బాక్స్ని ఆ బాక్స్లో వేసేస్తే సరిపోయేది. ఇంకా అందులో ఆ బాక్స్లో వచ్చినవి ఎన్ని ఓట్లు అనేది కౌంట్ చేసి, ఈ విధంగా ఓట్ల లెక్కింపు మూడిట్లోని వచ్చిన కౌంట్ చేసి ఎక్కువ ఓట్లు ఎవరికైతే వచ్చాయో వాళ్ళు ప్రకటించేవారు వాళ్ళు విన్ అయినట్టుగా. ఆ తర్వాత ఈ జనతా పార్టీ అవి ఇందిరా కాంగ్రెస్ ఇవి వచ్చినప్పుడు ఏం చేశారంటే, బాక్స్ ఒకటే పెట్టేవారు, బ్యాలెట్ పేపరు ఇచ్చి ఆ బ్యాలెట్ పేపర్ మీదే అందరి గుర్తులు ఇచ్చేవారు. అంటే అప్పుడు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు వాళ్ళ గుర్తులు ఇచ్చి వాళ్ళ చేత ఏం చేసేవారంటే, ఇప్పుడు అందరివి అక్కడే ఉన్నప్పుడు ఏదో గుర్తు మీద వీళ్ళు మార్క్ చేయాలి, అంటే వాళ్ళ ఓటు వాళ్ళకి వేసాము అన్నట్టుగా. వేయడం కోసం వీళ్ళకి ఒక రబ్బర్ స్టాంప్ ఇచ్చేవారు. ఆ రబ్బర్ స్టాంపు స్వస్తిక్ గుర్తుండే రబ్బర్ స్టాంప్ ఉండేది. దాన్ని ఈ ఆ రబ్బర్ స్టాంప్ని వీళ్ళు ఈ ప్యాడ్ మీద అద్ది దాంట్లో వీళ్ళు ఏ పార్టీకి అయితే ఓటు వేయదలుచుకున్నారో ఆ పార్టీ గుర్తు మీద అభ్యర్థి దగ్గర వీళ్ళు ఆ స్టాంప్ వేసి ఆ బ్యాలెట్ పేపర్ని నిలువుగా మాత్రమే మడత పెట్టి ఆ బ్యాలెట్ బాక్స్లో వేయాలి. ఎందుకంటే అడ్డంగా మడత పెడితే ఈ రబ్బర్ స్టాంప్ తాలూకా ఇంకు మరొక పార్టీ తాలూకా గుర్తు మీద కూడా ఆ ఇంప్రెషన్ పడుతుంది కనుక అంటుకుపోయే అవకాశం ఉంది అడ్డంగా మడత పెడితే కనుక. వీళ్ళు ఏం చేసేవారంటే బ్యాలెట్ పేపర్ని నిలువుగా మడత పెట్టి ఆ బాక్స్లో వేసామన్నారు. కొంతమంది తెలియక రెండు పేర్ల మధ్యలో వేయడం ఇలా కూడా చేసేవారు. అలా చేస్తే వాళ్ళ ఓటు లెక్కింపులోకి వచ్చేది కాదు. అలాగే తెలియక నిలువుకి బదులు అడ్డంగా మడత పెట్టినా కూడా ఆ ఓటు చెల్లేది కాదు. మరిన్ని వివరాలు మనం తెలుసుకునే ముందర ఈ ఎలక్షన్ల గురించి ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్.
నెల రాజు పెంగిని చేసే పూలు గుసగుసలాడే మన హృదయములో నెలలోని
Hello, this is Taman. You're listening to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Politics, crazy facts, relations, affections, scams, dams, sports, famous holiday spots, gossips, crazy tips. Ila kaadedi ee aadya venalaki anarham. Anduke naaku tarasapadinavanni rasaramyanga meeku andistanu. Chitram భడారే విచిత్రంలో స్టే ట్యూన్ టు మై ఇన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా
చిత్రం భడారే విచిత్రం
మీ ఆర్జే వెన్నెలతో.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు గూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునఃస్వాగతం ఫ్రెండ్స్. ఈ విధంగా ఓటు బ్యాలెట్ బాక్స్లోని ఆ బ్యాలెట్ని నిలువుకి మడిచి ఓటు వేయాలి, లేదు అంటే ఇన్వాలిడ్ అయిపోతుంది ఓటు. ఇక సిరా చుక్క పెట్టించుకోవటం, స్లిప్పులు ఇవ్వడం అప్పుడు ఇప్పుడు కామన్గానే జరుగుతోంది. అప్పుడు పేపర్ బ్యాలెట్కి బదులు ఇప్పుడు ఈవీఎం మెషిన్స్ వచ్చినాయి. ఆ తర్వాతనేమోని ఓటర్లని ఆ ఓటింగ్ సెంటర్స్ వరకు తీసుకువెళ్ళడానికి, తిరిగి వాళ్ళ సెంటర్లోకి దిగపెట్టడానికి ఇదివరకటి రోజుల్లోని రిక్షాలు గుర్రబళ్ళు జనాలకి అందుబాటులో ఎక్కడికక్కడ ఉంచేవారట. దానివలన ఏంటంటే వీళ్ళు కాస్త తొందరగా అలాగే కాస్త సుఖంగా వెళ్ళి, అంటే సదుపాయమే కదా ఇది, వెళ్ళి ఓటు వేసి రావడానికి వీళ్ళకి అవకాశం కలుగుతుంది. ఇంకా ఆ రోజుల్లో ప్రచారం ఇంటింటిని కాలినడకలే ప్రచారం చేసేవారు. అది కాకపోతే రిక్షాల్లోనూ ఇలాగా వెళ్ళి ప్రచారం జరిపేవారు. అలా కాకుండా ఇంకా ప్రచారం ఇంకే విధంగా చేసేవారంటే రేడియో అండి మెయిన్. వాళ్ళకి అప్పట్లో ఉన్న ఏకైక ప్రచార సాధనం రేడియోవే కనుక రేడియోలో ప్రచారం జరిగేది. ఇది కాక సినిమా హాళ్ళల్లో, సినిమా హాలు అంటే ఇంటర్వెల్ టైంలోనే సినిమా మొదలయ్యే ముందు మనకి కొన్ని యాడ్స్ వస్తాయి, కమర్షియల్ యాడ్స్. ఆ టైంలోనే స్లైడ్స్ రూపంలో వీళ్ళ పార్టీ తాలూకా అడ్వర్టైజ్మెంట్కి సంబంధించిన స్లైడ్ని కూడా వేసేవారు. ఇది కాకుండా కొన్ని ప్రత్యేకంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన, ఇదివరకు చేసిన మంచి పనులు, చెయ్యబోయే మంచి పనులు, చేద్దాం అనుకుంటున్న పనులు, వాటికి సంబంధించి కొన్ని పాటలు రాయించి పాడించి వాటిని క్యాసెట్స్ కింద చేసి ఆ క్యాసెట్లని రిక్షాల్లోని తర్వాత ఆటోల్లోని కూడా వీధి వీధికి తిప్పుతూ ఆ పాటలు వినిపించేవారు. అదైతే ఇప్పుడు కూడా జరుగుతోంది, కాకపోతే అప్పుడు రిక్షాల్లో ఆటోల్లో బదులు ఇప్పుడు ఆటోలు పెద్ద పెద్ద లారీలు ట్రక్కులు కూడా ఆ స్థానాన్ని ఆక్రమించాయి. ఆ తర్వాత గోడల మీద మామూలు వైట్ పెయింట్ వేసి వాటి మీద పెయింటింగ్ తోటి వాళ్ళ పార్టీ గుర్తు ఓట్ చేయమని చెప్పేసి అలా కూడా రాసేవారు. ఇంకా ఏదైతే బొగ్గుతో రాయడం కూడా జరిగేది. ఇంకా ఇదైతే జేగురు రంగుతో కూడా రాసేవారు గోడల మీద. ఇది కాకుండా బ్యానర్లు, క్లాత్ బ్యానర్స్ వీధికి ఆ వీధికి కూడళ్లలోని కొంచెం రద్దీగా ఉండే చోట్ల క్లాత్ బ్యానర్స్ కట్టేవారు తమ పార్టీకే ఓటు వేయండి అని చెప్పి. హోర్డింగ్స్ ఈ రోజుల్లో ఉన్నంత కాస్ట్లీ కాకపోయినా ఆ రోజుల్లో కూడా హోర్డింగ్స్ ఉండేవి. ఇక ఈ రోజుల్లోని ఏ బస్సుకు చూసినా పార్టీ ప్రచారమే, టీవీ ఆన్ చేస్తే పార్టీలదే, యూట్యూబ్ ఆన్ చేస్తే పార్టీలే, ఇక ఫేస్బుక్ ఆన్ చేస్తే పార్టీల గొడవలే, ట్విట్టర్ పార్టీల గురించే, వాట్సాప్ పార్టీల గురించే. ఇంకా మనకి ఈ సోషల్ ఇవి వచ్చిన తర్వాత, మీడియా వచ్చిన తర్వాత ప్రచారానికి మంచి వేదిక దొరికింది. పాత రోజుల ప్రచారాలు కూడా కొనసాగిస్తూనే కొత్త రకం ప్రచారాలకి వీళ్ళు మొదలు పెడుతున్నారు. ఈ విధంగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ఎన్నికల ప్రచారం ఎలా జరిగింది అనేది తెలుసుకోవాలనుకుంటే 1952లో పోటీ చేసి గెలిచిన అభ్యర్థులు, అప్పుడు గెలిచిన అభ్యర్థులు ఏమంటున్నారు అనేది ఇప్పుడు కొంతమంది మాటల్లో తెలుసుకుందాం. 6 దశాబ్దాల క్రితం ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ఎన్నికలకు ప్రస్తుత ఎన్నికలకు మధ్య తేడా ఏమిటి? ఆనాడు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన అభ్యర్థులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందామా? స్వాతంత్రం లభించిన తర్వాత దేశంలో తొలిసారిగా సార్వత్రిక ఎన్నికలు 1952లో జరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్గా ఉన్న ప్రాంతంలో అప్పట్లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉండేది. ఆ తర్వాత 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 1956లో హైదరాబాదు రాష్ట్రంతో కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రూపుదాల్చింది. ఆ తర్వాత అప్పుడు 2014లో తెలంగాణ నూతన రాష్ట్రంగా ఆవిర్భావం తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ప్రస్తుతం 2వ సారి జరుగుతున్నాయి. అంటే మొన్న జరిగినవి 2వ సారి, మొన్న అంటే కిందటి సంవత్సరం. 1952 ఎన్నికల్లో సిపిఐ తరఫున చిట్టూరు ప్రభాకర్ చౌదరి గారు అనే ఆయన పోటీ చేశారు. ఆయన మాటల్లో అప్పటి ఎలక్షన్ల గురించి తెలుసుకుందాం. 3 అసెంబ్లీలలో ఆయన సభ్యుడు. మద్రాసు ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీకి 1952లో జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి నుంచి సిపిఐ తరఫున ఆయన పోటీ చేశారు. ఆయన వయస్సు ఇప్పుడు అప్పటికి 96 సంవత్సరాలు. అంటే ఈ ఇంటర్వ్యూ ఆయన ఇచ్చేటప్పటికి ఆయన వయస్సు 96 సంవత్సరాలు. ఆయనకు ఓ ప్రత్యేకత ఉంది. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర అసెంబ్లీలోనూ, తర్వాత 1953లో ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ కర్నూలులో ఏర్పాటు చేసిన సమయంలోనూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా హైదరాబాద్ అసెంబ్లీలోనూ కూడా ఆయన సభ్యుడిగా ఉన్నారు. ఇలా 3 చోట్ల జరిగిన అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఘనత ఆయనకుంది. ఇందిరాగాంధీని కాంగ్రెస్ నుంచి బహిష్కరించిన ఆంధ్ర లీడరు ఉన్నారు, వారే చిట్టూరి ప్రభాకర్ చౌదరి గారు. వీరు సైకిల్ మీదే ప్రచారం చేసేవారు. తొలి సాధారణ ఎన్నికల్లో పోటీ చేసినప్పటి అనుభవాలను ఆయన ఇలా చెప్పుకొచ్చారు. అప్పట్లో ప్రచార సరళి, అభ్యర్థులు, ఓటర్ల తీరు ఎలా ఉండేదో కూడా ఆయన వివరించారు. మా ప్రచారం పూర్తిగా సైకిల్ మీదే సాగేది. రాజమండ్రిలో అయితే నడుస్తూ, సైకిల్పై తిరుగుతూ ప్రచారం చేసేవాళ్ళం. కానీ కడియం వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే కొంత దూరం బస్సు మీద వెళ్ళి అక్కడి నుండి చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళేవాళ్ళం. ఎన్నికల్లో పోటీ చేసే ముందు నాకు కమ్యూనిస్టు పార్టీ అవకాశం ఇచ్చింది. అప్పుడు నేను జైలు నుంచి బయటకు వచ్చాను. నా దగ్గర డబ్బులు లేకపోవడంతో 250 రూపాయలు కూడా సమస్య అయింది. అప్పుడు ఎన్నికల ఖర్చు చాలా తక్కువ, ప్రజలు కూడా ఆదరించేవారు అంటూ చెప్పుకొచ్చారు. తమ నినాదాలు, విధానాలు అన్ని బొగ్గుతో గోడలపై రాసేవాళ్ళమని, తొలి సాధారణ ఎన్నికల్లో ఓటర్గాను, ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సభ్యుడిగాను పనిచేసిన రుద్రరాజు సత్యనారాయణ గారు చెప్పారు. అప్పట్లో తమ ప్రచారమంతా బొగ్గు ముక్కతో ఉండేదన్నారు. నాకు తొలిసారిగా 1962లో మొదటిసారి పార్టీ టికెట్ ఇచ్చింది. నర్సాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశాను. కానీ 4500 ఓట్ల తేడాతో పరకాల శేషావతారం గారి చేతిలో ఓడిపోయాను. మళ్ళీ అదే నియోజకవర్గం నుంచి 1967లో సిపిఎం తరఫున పోటీ చేసి 5000 ఓట్ల ఆధిక్యతతో గెలిచాను. నాకు ఎన్నికల ఖర్చు 10,000 అయింది. అప్పట్లో ప్రజలు నాయకులు కూడా చాలా సాధారణంగా ఉండేవారు. ఇప్పుడు అంతా ఆర్భాటాలు పెరిగాయి. కులం, మతం, ప్రాంతీయ వాదనలు పెరగడం నాకు ఆందోళన కలిగిస్తోంది అంటూ ఆయన తన అనుభవాలను వివరించారు. తొలి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో శారదా హెచ్రావు అనే మహిళ ఆనాటి పరిస్థితులను ఇలా వివరించారు. పెద్ద పెద్ద నాయకులు సభలు నిర్వహిస్తూ ఉంటే ఎంత దూరమైన కాలినడకన వెళ్ళేవాళ్ళం. పేపర్లు, టీవీలు లేవు కాబట్టి వాళ్ళు చెప్పింది వినడమే. నాయకులు ఎడ్లబండ్లు కట్టించుకొని ప్రచారానికి వచ్చేవారు. ఇప్పుడు పరిస్థితులు బాగా మారిపోయాయి. 30-40 ఏళ్ల నాటితో పోలిస్తే ఇప్పుడు పోలికే లేదు. అప్పట్లో నాయకులకు ఓటేసి గెలిపించినందుకు జనాలకు సేవ చేసేవారు. ఇప్పుడు అన్నింట అవినీతి పెరిగిపోయింది అంటూ ఆమె తన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అప్పట్లో నాయకుల పట్ల జనాలకు బాగా గౌరవం ఉండేది. సేవాభావంతో రాజకీయాల్లోకి వచ్చేవారు. కాంగ్రెస్, కమ్యూనిస్ట్, జనతా పార్టీల వారికి కూడా ఒకరంటే ఒకరికి గౌరవభావం ఉండేది. ఎన్నికలు కూడా హుందాగా జరిగేవి. ఓటు విలువ చాలామందికి తెలిసేది కాదు. నిరక్షరాస్యత కారణంగా ఓటింగ్ శాతం కూడా తక్కువ నమోదయ్యేది. కానీ ఇప్పుడు అది పెరుగుతోంది. ప్రజల్లో ఇప్పుడు త్యాగాలకు విలువ ఉండడం లేదు అని ఈ విధంగా ఆ రోజుల్లో ఎన్నికలను చూసిన ఎంతోమంది ఎన్నికల గురించి ఈ విధంగా చెప్పుకొని వచ్చారు. ఇది ఫ్రెండ్స్ ఈనాటి ఎన్నికల గురించిన ప్రత్యేక కార్యక్రమం మన తరాలు అంతరాలు కార్యక్రమంలో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరో వారం మరొక ఒక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే ఫ్రెండ్స్, సెలవు.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే గిరిజా గారి తరాలు అంతరాలు కార్యక్రమం April 18, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ దోస్ ఆఫ్ ది హోస్ట్ అండ్ నాట్ నెసెసర్లీ ద బిలీఫ్స్ ఆఫ్ మైండ్ మీడియా. ఆల్ ది మెటీరియల్ ప్రెజెంటెడ్ బై ద హోస్ ఈజ్ వారెంటెడ్ బై ద హోస్ దట్ ద వర్క్ ఈస్ దేర్ ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ ఆర్ దే హ్యావ్ ఆబ్టైన్డ్ ప్రాపర్ పర్మిషన్స్ ఫ్రమ్ ద ఒరిజినల్ కాంట్రిబ్యూటర్స్ అండ్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్స్. ఎట్ సర్టెన్ టైమ్స్ ద హోస్ మే ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్ విచ్ మే బి స్లైట్లీ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బయాస్డ్ అండ్ హెన్స్ లిజనర్స్ డిస్క్రెషన్ ఈజ్ అడ్వైజ్డ్.